அவித்யானாமந்தஸ்திமிரமிஹிரத்வீபநகரீ ஜடானாம் சைதன்யஸ்தபகமகரந்தஸ்ருதிஜரீ தரித்ராணாம் சிந்தாமணிகுணநிகா ஜன்மஜலதௌ நிமக்னானாம் தம்ஷ்ட்ராமுரரிபுவராஹஸ்ய பவதி சுக்லாம்பரதரம் விஷ்ணும் சசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வ விக்னோபசாந்தயே. வந்தே குரு பதத்வந்த்வம் அவாங்மானசகோசரம் ரக்தசுக்லப்ரபாமிஸ்ரம் அதர்க்யம் த்ரைபுரம் மகஹ நாராயணம் நமஸ்க்ருத்ய நரம் சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வ்யாசம் ததோ ஜயமுதீரயேத். கூஜல் தம் ராம ராமேதி மதுரம் மதுராட்சரம் ஆருஹ்ய கவிதா சாகாம் வந்தே வால்மீகி கோகிலம். ஆஞ்சநேயமதி பாடலானனம் காஞ்சனாத்ரி கமனீய விக்ரகம் பாரிஜாத தருமூலவாசினோ பாவயாமி பவமானநந்தனம். வைதேஹி சஹிதம் சுரத்ருமதலே ஹைமே மகாமண்டபே மத்யே புஷ்பகமாசனே மணிமயே வீராசனே சுஸ்திதம் அக்ரே வாசயதி பிரபஞ்சனசுதே தத்வம் முனிப்யப் பரம் வியாக்யாந்தம் பரதாதிபிப் பரிவ்ருதம் ராமம் பஜே சியாமலம். சத்குருல பாத பத்மாலுக்கு நமஸ்காரம் చేసుకుంటు ప్రవచనంలోకి అడుగు పెట్టే ముందు ఒక చిన్న సూచన మీకు చాలాసార్లు చేస్తున్నాను. ఒకటి ఏంటంటే, వీలున్నంత వరకు కింద కూర్చునే వాళ్ళు ముందు కూర్చు కూర్చుంటే క్రమంగా వచ్చేవాళ్ళకి కుర్చీలు లేక నిలబడి మధ్యలోనూ కూర్చుని యాతన పడుతున్నారు. కాబట్టి కొంచెం మోకాళ్ళు సహకరించేవాళ్ళు, కుర్రవాళ్ళు. సహజంగా పిల్లలు ఎప్పుడూ కూడా కుర్చీలో కూర్చుని పురాణం వెండ మహాపాపం. కాబట్టి కింద కూర్చుని వెండడానికి ప్రయత్నించండి. పెద్దవాళ్ళు ఉంటారే, అటువంటి వాళ్ళకి కుర్చీలు వదిలేస్తే చూశారు, ఒక 5 నిమిషాలు పోయేసరికి క్రమంగా వచ్చేవాళ్ళంతా పాప అక్కడ నిలబడి ఉంటున్నారు. కాబట్టి శరీరం సహకరించిన వాళ్ళు మరియు నిజంగా భగవద్భక్తి కలిగి మేము తరించాలనుకున్న వాళ్ళు బాగా ముందుకొచ్చి కూర్చుంటే మంచిది. ఒక్క నా ఆసనం తప్ప మిగతా ఇదంతా మీకు ఇచ్చేసాను, రాసి ఇచ్చాను ఈ పురాణం అయ్యేదాకా. మళ్ళీ తర్వాత అంటే కుదరదు. ఇక తదనంతరం రెండోది, సెల్ ఫోన్లు కట్టేయండో అని రోజుకోసారి చెప్పలేకపోతున్నాం. కనుక మధ్య మధ్యలో అప్పటిదాకా లేని ప్రేమంతా ఆ భర్తలకి భార్యల మీద ఇప్పుడే పుట్టుకొస్తుందో, మరి లేకపోతే వీళ్ళు లేకపోతే భోజనం లేక ఇబ్బంది పడుతున్నారో ఏమిటో తెలియదు. కానీ టింగ్ 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 అని అప్పుడే మోగుతున్నాయి, కొంచెం అవి కూడా కట్టేయండి. అది న్యాయం కాదు, అంతకంటే లేదు, వాటిని డిస్టర్బ్ చేయకూడదు. సరే పాప చిన్నపిల్ల ఏడ్చినప్పుడు మాత్రం బయటికి తీసుకుపోయి ఒత్తప్పుడు వినమ్మా, నీకు మాత్రం మినహాయింపు ఇచ్చాం, నువ్వు నాకు నెత్తిమీద దేవతలో ఉన్నావు కనుక తప్పగా మాత్రం విను. ఒక్క పిల్లలు అల్లరి చేసినప్పుడు మాత్రం బయటికి తీసుకెళ్ళండి. ఆఖరణ మీరందరూ స్వస్తి అన్నా సరే లేవకుండా ఉంటే ఈ ఎస్సీబీసీ వారు మిమ్మల్ని అందరినీ తీస్తారు. ఎప్పుడన్నా పురాణం మధ్య మధ్యలో నా మొహమే అస్తమాటు అని చూస్తారని మిమ్మల్ని కూడా చూపిస్తారు, అప్పుడు మీ మొహాన్ని అందులో చూసుకుని ఆనందించండి. ఎప్పుడైనా మన ముఖం అద్దంలో చూసుకున్నప్పుడు ఉన్న ఆనందం కంటే కూడా టీవీలో చూసుకుంటే చాలా ఎక్కువ ఆనందం కలుగుతుంది. నీ మధ్యన భక్తురాలు చెప్పింది, అందువల్ల కూడా వారు చేస్తున్నారు. ఈ సూచనలు అంగీకరించండి, కొంచెం ప్రశాంతంగా ఉండండి. మరొక్కసారి జై శ్రీరామ్. రామచంద్ర ప్రభు అంతటి పరబ్రహ్మస్వరూపుడు భూలోకంలో మానవ రూపం ధరించి పట్టాభిషేకం చేయించుకున్నాక ఆ స్వామి పరిపాలన ఎంత బాగున్నదో, రామ పరిపాలన అంటే ఏమిటో వాల్మీకి మహర్షి పట్టాభిషేక ఘట్టంలో వివరించాడు. ఆయన కాలంలో ఎక్కడ దొంగలు లేరు, అసలు అనర్ధములు లేవు. ఎవడైనా ఒకవేళ పొరపాటున గుమ్మడికాయ అంత బంగారం పారేసినా సరే అది ఎవరిదో తెలుసుకుని వారి ఇళ్ళకి చేర్చేవారు మంచివాళ్ళు ఆ రోజుల్లో. వస్తువులు పట్టుకుపోవడం లేదు, దొంగలు లేరన్నమాట. నచస్మవృద్ధ బాలానాం ప్రేతకార్యాణి కొర్వతే, ఇది చాలా గొప్ప మాట. వృద్ధులు అంటే పెద్దవాళ్ళు ముసలివాళ్ళు పిల్లలకి పిండ ప్రదానం చెయ్యడం అనేది లేదు. అనగా ముసలాళ్ళు పిల్లలకి పిండ ప్రదానం ఎప్పుడు చేస్తారు? తండ్రి కొడుకు ఇద్దరు ఉండగా తండ్రి కళ్ళ ముందు కొడుకు తెచ్చిపోతే అప్పుడు ఆ కొడుక్కి పిండ ప్రదానం జరుగుతుంది. అది ఎంత దురదృష్టమో తెలిసిన కొడుకు చిన్నప్పుడు కానీ లేక ఎదిగి కానీ తల్లిదండ్రుల కళ్ళ ముందు చచ్చిపోతే ఆ బాధ మహాబాధ అన్నారు. పిల్లలు చచ్చిపోవడం అంటే దురదృష్టం, అది మహాపాపం వల్ల జరుగుతుంది. ఎన్నో జన్మల పాపాలుంటే పిల్లలు తల్లిదండ్రుల కళ్ళ ముందు చచ్చిపోతారు. కానీ రాముడి పరిపాలనలో ముసలి వాళ్ళు పిల్లలకి పిండ ప్రదానం చెయ్యలేదు అంటే అందరూ హాయిగా సంపూర్ణ ఆయుష్తో జీవించారు. ఎందుకంటే రాముడు ధర్మాత్ముడు, రాముడి పరిపాలనలో ఉన్న ప్రజలందరూ తెలియకుండానే రాముడిని అనుకరించటం వల్ల అందరూ ధర్మాత్ములయ్యారు. ధర్మం ఉంటే అక్కడ పొరపాటున కూడా వయోవృద్ధత్వంలో ప్రాణం విడిచిపెట్టడమే తప్ప బాల్యంలో ప్రాణం విడిచిపెట్టడం ఉండదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బాల్య మరణం ఉంది అంటే అది ఘోరమైన శాపం, పాపం అన్నమాట. ఈ పాపానికి మూలకారకులు ప్రజాపాలకులు, ప్రజాపాలకులను బట్టి ప్రజలు. కలియుగంలో ఏమన్నారంటే ఈ ఇద్దరు పరస్పర పూరకులట. ఎందుకంటే ప్రజలు ఎన్నుకుంటేనే కదా పాలకులు వస్తారు, కాబట్టి ప్రజలది పాలకులది సమాన బాధ ఉంటుంది. అందుకే కలియుగంలో ఎక్కడ చూసినా ఎక్కువగా యాక్సిడెంట్ మరణాలు, చిన్నపిల్లలు చచ్చిపోవడం, లేకపోతే కళ్ళ ముందు భర్త చచ్చిపోవడం, ఇవన్నీ జరుగుతున్నాయంటే కలియుగంలో మానవులకి అపార పాపాలు పెరిగిపోవటం వల్ల, అనేక రకాల ద్రోహ కార్యాలు చేయటం వల్ల, నాస్తికవాదం ప్రబలిపోవడం వల్ల జరుగుతున్నాయి. కానీ రామచంద్ర ప్రభు నిరంతరం ధర్మం మీద నిలబడడం వల్ల రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు. రాముడంటే ధర్మం మీద నిలబడేవాడు, ఆయన మూర్తిభవించిన ధర్మం గనుక ఆయన కాలంలో ఎక్కడా తండ్రి కొడుక్కి పిండం పెట్టడం లేదు, ఆ గండమే లేదన్నమాట. నచస్మవృద్ధ అంటే మాట వరసకు కూడా వృద్ధుడు పిల్లలకి ప్రేతకార్యాన్ని కొర్వతే, ప్రేతకార్యములు చెయ్యలేదు. అలా చేయడం జరిగితే అది మహాపాపం గనక. సర్వం ముదితమేవాసీత్, ఎక్కడ చూసినా అంత ఆనందమే, ఏ వైపు చూసినా బ్రహ్మానందమే. అసలు నిర్భయంగా ఉంటే ఆనందం ఎక్కువ ఉంటుంది. పిరికితనంతో రోజు చావడం కంటే బలంగా ధైర్యంగా జ్ఞానంతో కూడిన ప్రవర్తనతో ఒకేసారి చావమన్నారు. కలియుగంలో మానవులకి భీతి ఎక్కువైపోతుంది అని మీరు చూడండి. బ్రహ్మవైవర్త పురాణంలో కానీ, దేవీభాగవత నరకవర్ణనలో కానీ, భవిష్య పురాణంలో కానీ, ఆఖరికి భాగవతంలో కూడా చతుర్థ స్కంధంలో పంచమ స్కంధంలో యమలోకానికి సంబంధించిన కొన్ని వర్ణనలు ఉన్నాయి. అందులో చెప్పారు కలియుగంలో మానవులకు అన్నిటికీ భయం ఏంటి, ఎందుకంటే వాడికి ధర్మం ఏదో తెలియకపోవటం వల్ల. అన్నిటికీ మించి కలియుగంలో ఎక్కడికక్కడ దుష్ప్రచారాలు చేసుకునేటటువంటి గురువులు కూడా కొందరు తయారవుతారు. అంటే వాళ్ళకి శాస్త్రం ఉండదు, దానికి ఒక ప్రమాణం ఉండదు, దానికి ఒక శ్లోకం ఉండదు, ఆ శ్లోకం చదివేది ఒకటి అర్థం ఒకటిని. దీనివల్ల ఏమవుతుందన్నమాట, అక్కడ ఉన్నది ఒకటి అయితే వీడు చెప్పే అర్థం వేరే అయిపోవటం వల్ల మొత్తం రసాభాస అయిపోయి భయం పట్టుకుంటుందన్నమాట. అసలు ఈ కలియుగంలో ఎక్కడ చూచినా మహిళ గురించి ఎప్పటికీ తెలియక బాధపడుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా? అలాంటి వాళ్ళని పాడు చేస్తున్న పాపం ఈ పురాణాలు చెప్పేవాళ్ళది కూడా సక్రమంగా చెప్పకపోతే. ఉదాహరణకి తండ్రి చచ్చిపోతే ఏడాది పాటు సూతకం ఉంటుంది. అంతే తప్ప ఎవరు చచ్చిపోయినా ఇంటి పేరిటి వాళ్ళకి ఏడాది అంతా దీపాలు వెలిగించకుండా చేసేస్తున్నారట. తల్లి చచ్చిపోతే ఆరు నెలలు మాత్రమే. ఇంకింటి పేరిటి వాళ్ళు కానీ ఆఖరికి కన్న కొడుకు చచ్చిపోయినా తండ్రికి వాడికి 13వ రోజు తర్వాత ఇంకా శుద్ధే, వాడికి ఏ విధమైన దోషము ఉండదు. ఇక ఏడాది పొడుగుతా దీపారాధన చెయ్యొద్దని చెప్పేవాడు ఒకడు. పొరపాటున వీధిలో ఏదన్నా శవం కనబడితే ఇక్కడి నుంచే తలకి స్నానం చేయమని చెప్పేవాడు ఒకడు. అసలు లేదని చెప్పాలంటే శవం ఎదురుస్తే ఎంత పుణ్యమో తెలుసా మీకు. శకునాల్లో మంచి శకునం ఏంటంటే శవం ఎదురు రావడం. కాబట్టి అన్నిటికీ కాదు, శవాన్ని ముట్టుకున్నా స్నాయిత చైలవాన్ ప్రాజ్ఞ కటభూమి ముపేత్యచ, శ్మశానానికి వెడితే కట్టుగొడ్డలతో స్నానం చేయండి. గొడ్డలతోటే నేను చాలాసార్లు చెప్పి విసిగిపోతున్నాను అన్నమాట. జేబులో ఉన్న ప్రతి వస్తువు తీయమని చెప్పాలి అక్కడ. వాటితో కలిసి స్నానం చేయమని లేదు. పెన్నుంటే పెన్నతోటి చెయ్యాలి, ఉంగరం ఉంటే ఉంగరంతో చెయ్యాలి, నీ నెత్తి మీద బొంగరం ఉంటే బొంగరంతో చెయ్యాలి. ఇవన్నీ అపార్థాలు లేనిపోనివి అన్నమాట. ఎందుకనంటే పాండిత్యం లేకపోవటం వల్ల వస్తున్న అరకొర లక్షణాలు ఇవన్నీ.
ఇవి కొంచెం ఇబ్బంది కలిగిస్తున్నాయి. దాంతో ప్రజలకి భక్తి పోయింది, భయం కలుగుతోంది. చివరికి ఎలా తయారయ్యారంటే బస్సు ఎక్కాం గనక బస్సులో ఇక్కడికి తీసుకొస్తున్నారు, ఫ్రీగా తీసుకొస్తున్నారు కదా పాపం సెంటర్ నుంచి. ఈ బస్సులో ఇంతో పూర్వం ఎవరైనా బయట ఉన్నవాళ్ళు కూర్చున్నారేమో, ఇక్కడికి వచ్చామేమో, ఈ దెబ్బతో ఇక పురాణం అంతా పాడైపోయిందేమో. ఇటువంటి దోషములు మీకు తగలవు, గుర్తుపెట్టుకోండి. అందుకే రామనామం చేసుకోవడం కారణం ఏమిటనుకుంటున్నారు? మీ అంతట మీకు మైలు ఉన్నప్పుడు కానీ, మీ అంతట మీరు బయట ఉన్నప్పుడు కానీ తప్ప బయట వాళ్ళ గాలులన్నీ తగిలినప్పుడల్లా మనకి దోషమైతే ఈ సృష్టిలో ఏ మానవుడు ఎక్కడ ఒక క్షణం కూడా బతకలేడు. గుళ్ళోకి వచ్చారు, ఎవరో ఒకళ్ళు అర్చక స్వామి వారి కాళ్ళకి దండం పెట్టారనుకోండి, అర్చకుడికి మైలు అంట తెలుసా మీకు? ఆయన మళ్ళీ మిమ్మల్ని ముట్టుకుంటే మీకు అంటదు. ఇవన్నీ చేస్తారని తెలుసుకోవాలి. అలాగని ముట్టున్నప్పుడు పొరపాటు కూడా లోపలికి రాకూడదు. వీడికి నిజంగా ఇంట్లో ఇంటి పేరిటి వాళ్ళు చచ్చిపోతే ఆ మైలతో లోపలికి రాకూడదు. మన నియమం మనం పాటించాలి తప్ప, ఏదో రోడ్డు మీద ఎవడో కారులో పెడుతున్నాడండి, వాడికి మైలు ఉందండి, నేను వాడిని చూశానండి, కాబట్టి నాకు మైలు వచ్చిందని ఫలానా ఆయన చెప్పాడండి, ఇక నేను ఎక్కడికి వెళ్ళకూడదా. దీపారాధన కూడా మైలు అయిపోయాక చేసుకోండి. దీపారాధన చెయ్యొద్దని ఇంతవరకు ఏ శాస్త్రం చెప్పాల. ఒక్క అభిషేకాదులు ప్రత్యేకం చేసుకోకూడదు. యజ్ఞం జరుగుతుంది అనుకోండి, ఏటి సోతకం ఉన్నవాడు చేయకూడదు. 6 నెలల పాటు తల్లిపోయిన తర్వాత 6 నెలల వరకు ప్రత్యేక యజ్ఞాలు చేయకూడదు, అభిషేకాలు చేయకూడదు. అదే కాశీలో అయితే మళ్ళీ చేయించుకుని ప్రత్యేకంగా ముట్టుకోవచ్చు. కాశీ అసలు దానికే ప్రత్యేకత. కొన్ని క్షేత్రాలు మళ్ళీ వెళ్ళి దర్శనం చేసుకుని స్వామిని ముట్టుకుని తరించవలసిన ఉన్నాయి. అలా కాకుండా ఏ శ్రీరామనామకో స్వామివారి కళ్యాణం చేస్తుంటే అప్పుడు ఏటి సోతకం ఉన్నవాడు కళ్యాణం చేయించుకోవద్దు తప్ప అసలు దీపారాధన వద్దు, లేకపోతే అగరత్తులు వెలిగించొద్దు అని చెబితే అది నమ్మి ఇక అక్కడి నుంచి మీరు బెంగపెట్టుకుని యావజ్జీవితం తప్పించిపోతున్నారు. అసలు దీనికంటే ఓ పని చేస్తే బాగుంటుంది, ఏటి సోతకం ఉన్నవాడు అన్నం తినకూడదని చెప్పాడు, వదిలిపోతుంది, మళ్ళీ వీడికే సోతకం వస్తుంది అన్నమాట. ఇలాంటివి కొంచెం అప్పుడప్పుడు మాకు ఎంత శాంతంగా ఉందామనుకున్నా అధర్మం ప్రబలిపోవటం వల్ల, అజ్ఞానం పెరిగిపోవటం వల్ల కొంచెం చికాకు అనిపిస్తుంది. అప్పుడు చెప్పి తీరాలి. అందుకని చెబుతున్నాను తప్ప నేను మిమ్మల్ని ఎవరిని తిట్టడం కోసమో లేక మేము మహాపండితులను అనిపించుకోవడానికో కాదు. కానీ నేను చెప్పినంత వరకు దేనికైనా ఒక శ్లోకం ఒక పురాణం ఆధారం ఉండి చెబుతున్నాను. ఇక మీదట నిశ్చింతగా ఉండండి అని చెప్పడానికి గట్టిగా చెబుతున్నాను అన్నమాట. మీరు అన్నిటికీ భయపడకండి, పరమాత్మను తలుచుకోండి. ఆయన అవ్యాజ కరుణామూర్తి ఎంత సులభంగా చెప్పాడో తెలుసా? రామరహస్యోపనిషత్తులో హనుమంతుడు నమః అనండి, న మహ అంటే ఇది నాది కాదు అని అర్థం. నమః అంటే 2 అర్థాలు, అఖండము సఖండము. అఖండం అంటే ఏమిటి? నమః అనేది ఒకటే పదం, అప్పుడు అది క్రియాపదం. ఎవరి కోసమో ఒకరి కోసం నమస్కారము చేయుచున్నాను, వాడికి భక్తితో తల వంచి నేను వినయముగా వందనము చేస్తున్నాను. ఏది విడదీయకుండా ఉంటే, నా మహ అనే 2 అక్షరాలు విడకి దీయకుండా ఉంటే దానికి అఖండమని పేరు. అఖండ నమః క్రియాపదం, అది ఎప్పుడు చతుర్థీ విభక్తితో వాడాలి. శివాయ నమః శివుని కొరకు నమస్కారం, రామాయ నమః రాముని కొరకు నమస్కారం అంటే సంపూర్ణంగా రాముడు మన బాధ్యతను స్వీకరిస్తాడు. అది విడగొడితే అది సఖండమైతే న మహ నా కోసం కాదు, ఇది నాది కాదు, నా కొరకు కాదు. మరెవరికి? ఈ చరాచర జగత్తునంతా ఏ భగవంతుడు సృష్టించాడో, ఏ మహానుభావుడు దీనిని పరిపాలిస్తున్నాడో, ఎవడు దీనిని లయం చేసుకుంటున్నాడో అటువంటి పరమాత్మకి నన్ను నేను సమర్పించుకుంటున్నాను. నేను, నా శరీరం, నా సమస్త సంపదలు, నా జ్ఞానం ఇవేవి నావు కావు, ఇవి నీవి సుమా అని అర్పించటం, ఇది సంపూర్ణ భక్తి. అందుకే చిట్ట చివరికి వచ్చేసరికి జ్ఞానం గొప్పదా, వైరాగ్యం గొప్పదా, యోగం గొప్పదా అంటే హనుమంతుడు ఇవన్నీ కష్టాలనైనా అందులో కలియుగంలో కబుర్లు చెప్పడానికి తప్ప నిజానికి ఎవరి దగ్గర సంపూర్ణ జ్ఞానము సంపూర్ణ యోగము సంపూర్ణ వైరాగ్యం ఉండవు. అబ్బే మన దగ్గరే ఉందండి అంటాడు, మళ్ళీ బయటికి వెళ్ళాక వాడి దగ్గర నుంచి లాక్కొచ్చేయండి అంటాడు. పైకేమో నాకేం వద్దండి భక్తితో చేరానంటాడు, బయటికి వెళ్ళాక మళ్ళీ డబ్బు మీద ఆశ ఉంటుంది. కాబట్టి కలియుగంలో ప్రతి జీవి వైరాగ్యం అనేది నటిస్తాడు ఎక్కువగా, అంటే అసలు ఉండదని కాదు, సంపూర్ణ వైరాగ్యం పూర్వకాలంలో లాగా ఉండదు, సంపూర్ణ జ్ఞానం ఉండదు, సంపూర్ణ యోగ అభ్యాసము ఉండదు. ఒక్క భక్తి మాత్రం సులభం కనుక ఈ క్షణం నుంచి నేను నా సర్వస్వం నీకు సమర్పిస్తున్నాను, శరణాగతి పొందుతున్నాను అని అన్నాడా, వాడు సులభంగా తరిస్తాడు. అందుకే నేను దాసోహం కోసలేంద్రస్య అన్నాను. మీరు కూడా అలండి, అలా అంటే తరిస్తారు అని చెప్పాడు హనుమంతుడు. మీరు అలాగే అనండి అన్నాడు ఆయన. రామరహస్యోపనిషత్తు అంతా దాసోహము శరణం ఇలాంటి మాటలతో నిండిన అపూర్వమైన ఘట్టాలన్నమాట. ఇవి గనక ఉంటే అప్పుడు మనిషికి ఎప్పుడు ఆనందం తప్ప పొరపాటున కూడా మనకి దుఃఖం ఉండదు, భయం ఉండదు. సర్వో ధర్మపరో భవత్, రాముడి పరిపాలనలో అందరూ ధర్మపరులై ఉన్నారు. రాముణ్ణే చూసేవారు, రాముణ్ణే అనుకరించేవారు. నా అభ్యహింసన్ పరస్పరం, ఎక్కడ ఒకరినొకరు హింసించుకోవడాలు లేవు. మాట వరసకు కూడా తిట్టుకోవడాలు, కొట్టుకోవడాలు, చంపుకోవడాలు, పక్కవాళ్ళ గోడలు పడగొట్టి గజాలు ఆక్రమించుకోవడాలు ఇవేమీ లేవన్నారు. ఆసం వర్ష సహస్రాణి తథాపుత్ర సహస్రిణః నిరామయాః విశోకాశ్చ రామే రాజ్యం ప్రశాసతి. రాముడు రాజ్య పరిపాలన చేస్తూ ఉంటే వేలాది సంవత్సరాలు పుత్ర పౌత్రాభివృద్ధితో జీవించారట. కళ్ళ ముందు కొడుకులు పుట్టారు, మళ్ళీ కొడుకులకు కొడుకులు పుట్టారు, ఆ కొడుకులకు కొడుకులు పుట్టారు, ఇలా వేలాది మంది సంతానంతో సుఖంగా బ్రతికారని ఒకటి. నిరామయాహ, బ్రతకడంలో కూడా రోగాలు లేకుండా బ్రతికారు. ఆమయము అంటే రోగం, నిరామయాహ అంటే రోగాలు లేకుండా బ్రతికారు. ఇప్పటికి కూడా గుళ్ళల్లో సర్వే సంతు నిరామయాహ అంటే ఎవరూ రోగాలు లేకుండా ఉందురుగాక, అందరూ నీరోగులుగా ఆరోగ్యవంతులుగా ఉందురుగాక అని వేదమంత్రం చెబుతున్నది. కనీసం ఈ మంత్రం పదే పదే పఠిస్తే కొంతవరకైనా ఆరోగ్యం వస్తుంది, ఎందుకంటే కలియుగంలో ఎక్కువగా అనారోగ్యవంతులు ఉంటూ ఉంటారు కనుక. ఆరోగ్యం మహాధనమని ఆనాడే వేదం చెప్పింది. ఆరోగ్యం ఎలా వస్తుందో ఆహారాన్ని బట్టి వస్తుందని చెప్పారు. ఎలా పడితే అలా తినేయటం, ఎక్కడ పడితే అక్కడ తినేయటం, శరీరానికి పడనది తినడం, ఇవన్నీ విసర్జించమని కృష్ణుడు ఎప్పుడో, అసలు కృష్ణుడు గొప్ప గురువు, గొప్ప వైద్యుడు. కట్వాంబలవణాత్యుష్ణ తీక్ష్ణ రోక్ష్ణ విదాహిన, కటుహు అంటే కారం, ఎక్కువ కారంగా ఉన్నవి మసాలాలు ఉన్నవి తినకండి. ఇప్పుడు సాయంకాలం వేసరికి బడ్డీ కొట్లు, ట్యాంకు బండ్లు, అవన్నీ అంతసేపు చాట్టు బండాలు కవి, మిమ్మల్ని చీట్లు బండాలు అవి తెలియట్లేదు. అవి తిని 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 బొజ్జలు పెంచుకొని ఓ ఇష్టం వచ్చినట్టు తేనుపులు వచ్చి అనారోగ్యం పాలైపోతున్నాం. మన మహాప్రమాదకరమైన ఆహారం అది. ఎక్కువ కారము మసాలాలు శరీరానికి పడవు, శరీరాన్ని పాడు చేస్తాయి, క్రోధాన్ని పెంచుతాయి, అల్పబుద్ధిని పెంచుతాయి, నీచత్వాన్ని పెంచుతాయి కనుక అవి తినద్దు. ఆ అమ్మల ఎక్కువ పులుపులు తినకండి. పులుపు తింటే ఏమవుతుందో మీకే తెలుస్తుందిగా, ఎసిడిటీ ఎసిడిటీ. లవణ ఎక్కువ ఉప్పు తినకండి, ఆ మాట ఆనాడే చెప్పాడు. తింటే బీపీ వస్తుంది, వచ్చిందంటే బీపీ నువ్వు పెడతావు అయిపి, అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండు. తీక్ష్ణమైనవి బాగా ఎక్కువ మనిషిని ఇబ్బంది పెట్టే ఘాటైన పదార్థాలు, రోక్షణ ఇవి శరీరానికి ఒక రకమైన ఇరిటేషన్ కలిగిస్తాయి, శరీరాన్ని అస్వస్థతకు గురి చేస్తాయి కనుక. విదాహిన దాహాన్ని పుట్టించేవి, నిన్ను మంటలకు గురి చేసేవి తినద్దు. విదాహములు అంటే కడుపులో మంట తయారవుతుంది కొన్ని ఆహారాలు తిన్నాక, అలాంటివి తినకండి మీ ఇష్టం వచ్చినట్టు అని ఎప్పుడో కృష్ణుడు చెప్పాడు. ఆ ఆహారాదులు జాగ్రత్తగా సేకరిస్తూ రాముడి పరిపాలనలో అందరూ కూడా యజ్ఞశిష్టాన్నం తినేవారు. అంటే మంచి అన్నాన్ని వండి తాజా అన్నాన్ని భగవంతునికి నివేదన చేసి గురువులు ముందు తిన్నాక తింటే దానికి యజ్ఞశిష్టాన్నం అని పేరు. ఎప్పుడైనా సద్గురువు పై అన్నం కొంచెం ప్రసాదంగా తిన్నాక అడుగును మిగిలినటువంటి అన్నం తింటే వాడు యావజ్జీవితం ఆరోగ్యంతో ఉంటాడు. అప్పుడు అటువంటి వాడికి ఆనందము దుఃఖం లేకుండా ఉండే అదుఃఖ స్థితి అశోక స్థితి వస్తుంది. అందుకని మొదటి దాంట్లో నిరామయాహ, తర్వాత విశోకాశ్చ, ఎవరికి రోగాలు లేవు, శోకము లేదు, ఆనందంగా జీవించారు. రాముడు రాజ్య పరిపాలన చేస్తూ ఉంటే ఇంకెక్కడ చూసినా అందరికీ రాముడు అంటే ఇష్టం కనుక ఎక్కడ చూసినా రాముడే. భార్య భర్తని ఏమండోయ్ అని పిలిచేది కాదు రామరాజ్యంలో, రామా అనేది. భార్య భర్తని రామా అంటే భర్తగారు భార్యని వెళ్ళి రామా అనే పిలిచేవాడు. ఈ విధంగా భార్యాభర్తలు ఒకళ్ళనొకళ్ళు రామ అనుకున్నారు, పిల్లల్ని రామ అనే పిలిచారు, పిల్లలు తల్లిదండ్రులు కూడా డాడీ అనలేదు ఎవరో కూడా, రామ అనే పిలిచారు. అందుకని రాము రాము రామయితి ప్రజానామభవం కథాహ రామభూతం జగద్భూతు రామే రాజ్యం ప్రశాసతి. ఎక్కడ చూసినా రాముడు 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 అనే మాట తప్ప ఇంకొక మాట లేకుండా అయిపోయింది. మాట వరుసగా సీతను కూడా తలుచుకోట్లేదు, అంతా రామమయమే, అంతా రామమయం, జగమంతా రామమయం అని అందుకు రాశారన్నమాట. ఏనాడో వాల్మీకి చెప్పిన మాట, మొత్తం అయోధ్యానగరము, ఆ అయోధ్యానగరం రాజధానిగా చేసుకుని రాముడు భూమండలం అంతా పరిపాలించాడు. ఆ భూమండలంలో ఇంచుమించు ఎక్కువ భాగం ధర్మంతో నిలిచింది, ఒక్క రెండు రాజ్యాలు మాత్రం అప్పట్లో కూడా కొంచెం అధర్మంతో ఉన్నాయి కొంచెం. తర్వాత రాముడు దాన్ని సరిచేశాడు. అందులో ఒకటి కాంబోజ దేశం, ఇప్పుడు దాన్ని మనం కాంబోడియా కంపూచియా అంటున్నాం, అదే అక్కడ అంకురవటం అనే పేరుతో పెద్ద విష్ణువాలయం ఉంది 1000 ఎకరాల స్థలంలో. ఒక్కసారి ఆ గుళ్ళో అడుగుపెట్టి బయటికి అన్నీ చూసి రావాలంటే 3 రోజులు పడుతుంది. అంత ఆలయం కట్టారు. ఎప్పుడో సుదక్షిణుడు అని ఒక రాజు ఉండేవాడు. ఈ రాజుగారు మహాభారత యుద్ధంలోకి వెళ్లే ముందు, నేను మహాపాపం చేస్తున్నాను, పరమదుర్మార్గుడు దుర్యోధనుడికి సాయంగా వెడుతున్నాను, పాండవులకు అపచారం చేస్తున్నానని భయపడి ఈ గుడి కట్టి అప్పుడు యుద్ధానికి వెళ్ళి అర్జునుడి చేతిలో చచ్చిపోయి మోక్షం పొందాడు. ఆ సుదక్షిణ మహారాజు కట్టిన ఆలయం కొంతకాలం పోయాక శిథిలమైతే మళ్ళీ తర్వాత మహానుభావుడు ఈ అశోకుడు చంద్రగుప్త కాలాల్లో దాన్ని పునర్నిర్మాణం చేశారు. పాడైపోకుండా కాస్త నిలబెట్టారు. ఇప్పుడు చాలా పవిత్రమైన ఆలయం. ఈ మధ్యకాలంలో జనాలు తెగబెడుతున్నారు. ఇంచుమించుగా 50-60 వేలు ఖర్చు పెట్టుకుంటే ఆ మొత్తం ఆ ప్రాంతాల్లో ఉన్న ఆలయాలన్నీ చూసి వచ్చేయచ్చు. పెద్ద ఖర్చేం కాదు ఈ రోజుల్లో, మీరు సినిమాకి వెళ్ళినంత ఓ ఏడాది పాటు. కాబట్టి మొత్తం మీద ఏది ఏమైనప్పటికీ మహాభయంకరమైన దోషములు మాత్రం చెయ్యలేదు. కానీ ఈ కాంబోజ్ దేశం వాళ్ళు, పారసీక దేశం అని వాళ్ళు మనం అంటే పర్షియా, ఇప్పుడు అది ఇరాన్, ఈ ఇరాన్ సామ్రాజ్యము దగ్గర నుంచి ఇక్కడ చిన్న రహస్యం చెప్పాలి మీకు. ఇప్పుడు ఇంగ్లాండ్కి పక్కనే స్పెయిన్ ఉంది. ఆ స్పెయిన్ రాజధాని పేరు మాడ్రిడ్, అసలు దాని పేరు మద్ర దేశం. దానికి పరిపాలకుడు మద్రరాజు గారు శల్యుడు. ఆ శల్యుడి చెల్లెలు మాద్రినే, కుంతి తర్వాత రెండావిడ మాద్రి అంటారు చూసారా, పాండురాజు గారి భార్య ఆవిడ. అంటే మద్ర దేశపు ఆడబడచ్చు. అక్కడ నుంచి మొదలుకొని పర్షియా వరకు అంటే ఇరాన్ వరకు ఉన్న సామ్రాజ్యం అంతా ఆ రోజుల్లో మద్ర దేశం అని పిలువబడేది. దీనంతటికీ పరిపాలకులు మద్ర దేశాధీశ్వరులు. ఇందులో ఈ మద్ర దేశాధీశ్వరుడు కూతుర్ని స్వయంగా కృష్ణుడు కూడా పెళ్లి చేసుకున్నాడు. ఆవిడ పేరు లక్షణ. ఈ లక్షణ అనే ఆవిడ మద్ర దేశాధీశ్వరుడు కూతురే. చాలా ప్రాచీన కాల సామ్రాజ్యం, కృతయుగం నుంచి మహానుభావులైన రాజులు చాలామంది పరిపాలించారు. వాళ్ళ దగ్గర ఒక చిన్న దురాచారం ఉండేదిట, చెల్లెలు వరస అయ్యే పిల్లనే పెళ్లి చేసుకోవాలి, అంటే కజిన్స్ని పెళ్లి చేసుకోవాలి వాళ్ళకి. ఇప్పటికి కూడా చూడండి, తురకాళ్ళు అక్కడ చాలామంది కజిన్ని చేసుకుంటారు. దాని గురించి కూడా ధర్మశాస్త్రం ఏమంటుందంటే, ఓరి పిచ్చివాడా, నువ్వు చెల్లెలు కూతుర్ని కొడుకులో చేసుకోవటంలా, అన్న చెల్లెలు, అన్నగారికి కూతురు ఉండి చెల్లెలకి కొడుకుంటే నిజం చెప్పాలంటే బావ అంటున్నాం కానీ వీళ్ళు కూడా సోదర వరసే. అక్కడ వాళ్ళకి ఆ సోదర వరస బావ కింద లెక్క. కాబట్టి ఆ ధర్మం ఆ ధర్మమే, ఈ ధర్మం ఈ ధర్మమే అంది. అందుకే ఏది ధర్మం ఏది అధర్మం అనేది సంపూర్ణంగా ఇదే అని తేల్చి చెప్పడం బ్రహ్మ వల్ల కూడా కాదు, ఆదిశేషుడి వల్ల కూడా కాదు. అందుకే వేమన గారు చాలా గొప్ప మాట రాశాడు. ఏమిటో తెలుసా, మేనమామ పుత్రి మెరసి పెండ్లమాయే, అరవలందు నదియ చెల్లెలాయే, వలసిన పుణ్యంబు వలదన్న పాపంబు విశదా అభిరామ వినురవేమా అన్నాడు ఆయన. చాలా తేలిగ్గా చెప్పేశాడు ఒక పద్యం. కాబట్టి ఆయా ధర్మములు ప్రాంతములను బట్టి వెడతాయి శాస్త్రం. అందుకే ఏ ధర్మము ఏ ప్రాంతములో ఉందో దాన్ని బట్టి నడుచుకోండి అన్నాయి. అదో పక్కన పెడితే ఎందుకు చెప్తానంటే, ఈ రెండు దేశములు తప్ప మిగతా వాళ్ళందరూ రాముడి పరిపాలనలో సక్రమంగానే పన్నులు కట్టారు, ధర్మం బాగా నడిచింది. ఈ రెండింటి కథ తరా చెప్పుకుందాం కొంచెం. మొత్తం మీద ఎక్కడికి వెళ్ళినా రామ రామ రామాండం వల్ల, రాముడి మయమైపోవడం వల్ల అంతా ధర్మంతో సుఖంగా బ్రతికారు. ఇంకా నిత్య పుష్పాహ నిత్య ఫలాహ తరవహ స్కంధ విస్తృతాహ కాలే వర్షీచ పర్జన్యః సుఖస్పరిశశ్చ మారుతః. ఎక్కడ చూచినా పువ్వులు జలజల రాలుతూనే ఉండేవి, చెట్లు నిరంతరం పుష్పించేవి ఫలించేవి. ఇంకా పెద్ద పెద్ద బోదెలు కట్టి చెట్లు అలా వటవృక్షాల్లో పెరిగిపోయాయి అన్నమాట. మర్రి చెట్టు ఎలా పెరిగిపోతుంది అలా అన్ని చెట్లు పెరిగేవి. చెట్లు కూలిపోవడం కానీ చెట్లని పడగొట్టడం కానీ రాముడి పరిపాలనలో జరగల. సాధ్యమైనంత వరకు చెట్టు తనంత తాను పడిపోతే దానిని వాడుకునేవారు తప్ప అనవసరముగా మాత్రం అత్యావశ్యక స్థితిని ఉంటుంది అది వేరు, చెట్లని మాత్రం కొట్టి వృక్షాలని పాడు చేసేవారు కాదు. వర్షములు కాలే వర్షీచ పర్జన్యః సకాలంలో వర్షించేవి, వర్షాకాలంలో వర్షాలు కురిసి మంచి పంటలు పండేవి, వేసవికాలంలో ఎండలే కాసేవి. హఠాత్తుగా మామిడికాయలు చేతికొచ్చే టైంకి తుఫాను వచ్చి చెట్లు పడిపోవడం కానీ, అనవసరంగా హుద్దు హుద్దు తుఫాను రావడం కానీ ఆ కాలంలో లేవు. ఇక ఎక్కడ చూసినా సుఖస్పరిశశ్చ మారుతః, వాయువు చల్లగా శరీరాన్ని స్పృశించేవట, హాయిగా ఉండేదన్నమాట ఆ కాలంలో. ఎక్కువ వడగడుపులు ఉండేవి కాదు, ఇది నిజం కూడా. రామ పరిపాలనలో ఉన్నటువంటి విశేషాలన్నీ నేను స్వయంగా చూశాను అని మహానుభావుడు తులసీదాసు రామాయణంలో రాసుకున్నాడు. రాముడిని తలుచుకున్నాను నేను ఒక వేసవకాలంలో యమునా నది మీద నుంచి వడగాడుపులు వస్తున్న సమయంలో రాముడిని తలుచుకుంటే మా ఊళ్ళో వాళ్ళందరికీ మొత్తం వేసవకాలం అంతా చల్లగాలే వచ్చిందని రాసుకున్నాడు ఆయన ఆత్మకథలో. తెలిసిన మీకు తులసీదాస్ చరిత్రలో తులసీదాసు నిన్నమన్నటువాడే కదా, 600 సంవత్సరాల క్రితం వాడు. 600 ఏళ్ల క్రితమే రామకథని చెబుతూ ఉంటే భయంకరమైన వడగాడుపులు చల్లని గాలిగా మారాయి. భాగవతంలో కూడా మొత్తం బృందావనం అంతా ఎర్రగా రాళ్ళు కూడా మాడిపోతూ వడగాడుపులతో చండ్రనిప్పులతో చెరుగుతున్న సమయంలో పిట్టల్లా మనుషులు రాలిపోతున్నారట. ఒక్క కృష్ణుడున్న ప్రాంతంలో మాత్రం హాయిగా ఉందని రాశారు చూడండి దశమస్కందంలో. అంతపురం మధురా నగరంలో కూడా పడిపోయారట. కృష్ణుడు ఉన్నాడు బృందావనంలో, వ్రజభూమిలో ఒక ప్రాంతంలో ఉన్నాడు కదా. ఈ ప్రాంతంలో వాళ్ళంతా మకాం పెట్టిన ఆ ప్రాంతం తప్ప మిగతా అంతా వేడిగా ఉంది, అక్కడ మాత్రం చల్లగా ఉందిట. ఎంత అందంగా రాశాడో తెలుసా పోతన గారు, ఆతత యమునా సరసి జాత తలంగాభిషిక్త జలరుహ శీతోపేతానిలమడచే విహంగాత తదావాగ్నిపీడ ఔవన సీమన్. అడవిలో భయంకరంగా ఉంది దావాగ్ని వేడి, వేసవికాలపు వేడి. కానీ శ్రీకృష్ణుడు అక్కడ ఉండడంతో యమునా నది భక్తితో ఏం చేసిందిట, నీటిలో నుంచి కొంత గాలిని బయటికి పంపింది. ఈ నీటి తుంపరలతో కూడిన ఆతత యమునా సరసీజాత, యమునా నదిలోంచి పుట్టిన తామర పువ్వుల మీద నుంచి చల్లని గాలి సువాసనతో వచ్చి మొత్తం అడవిలో ఉన్న వేడంతా తగ్గించింది. న్యాచురల్ చేసి అది హాయిగా ఉన్నారు. అందుకే వాళ్ళందరూ అనేవారట, వేసవికాలంలో కృష్ణ నువ్వు అడవిలోకి వెళ్ళకు, ఊళ్ళోనే ఉండు, నువ్వు ఎక్కడికెడితే అక్కడికి నీతో చల్లగాలి వస్తుంది, నువ్వు పిల్లల్ని తీసుకుని అడవిలో ఆవుల్ని మేపుకోవడానికి పోతే చల్లగాలి నీతో వచ్చేస్తుంది, మేము ఇక్కడ వేడిగడికి తట్టుకోలేకపోతున్నాం, మా వడ తగ్గాలంటే మేము సుఖంగా ఉండాలంటే నువ్వు కాస్త ఈ వేసవకాలంలో బృందావనంలోకి ఎక్కువ దూరం వెళ్ళకు అనేవారు. అంటే శ్రీకృష్ణుడు ఎక్కడుంటే అక్కడ చల్లగాలి ఉంటుంది. అటువంటిది రామచంద్ర ప్రభు అందరినీ భక్తితో ధర్మంతో సత్యంతో పరిపాలిస్తూ ఉంటే వాయుదేవుడు సంతోషించి అన్నిటికీ మించి ఆంజనేయుడు కూడా ఉన్నాడు కనుక వాళ్ళ అబ్బాయి సుఖస్పరిశ్చ మారుత చల్లగా స్పృశిస్తూ వెళ్ళేవాడు. ఎవరికైనా సుఖం తప్ప దుఃఖం లేదు గాలి వల్ల. గాలి ఎక్కువ వేస్తే ప్రమాదం, అసలు లేకపోయినా యాతన. కాబట్టి సుఖస్పరిశ మాత్రమే ఇచ్చేవాడు ఆయన. బ్రాహ్మణాః క్షత్రియాః వైశ్యాః శూద్రాః లోభ వివర్జితాః. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాదులని పేరు కలిగిన అందరూ కూడా ఏ లోభము లేకుండా, పిసిరిగొట్టుతనం లేకుండా, డబ్బు మీద వ్యామోహం లేకుండా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉండేవారు సుఖంగా. వారి పనులలో వాళ్ళు సంతోషం పొందేవారు. అందరికీ సుఖం, శాంతి, ధనం, ఆహారం సమృద్ధిగా ఉన్నాయి. ఆసన్ ప్రజాహ ధర్మరతాహ రామే శాశ్వతి నా అనృతాహ. రాముడు పరిపాలిస్తున్నప్పుడు అసత్యమాడిన వాడు ఒక్కడు లేడు. నా అనృతాహ అన్నాడు. అనృతము అంటే అసత్యం ఆడడం, చీటికి వాడికి అబద్ధాలు ఆడడం. అత్యావశ్యక స్థితిలో తప్ప అనవసరంగా అసత్యం ఆడరాదు. ఎప్పుడూ రాముడి పరిపాలనలో సత్యవాక్య పరిపాలన ధురంధరులై బ్రతికారు తప్ప మానవులు అసత్యం పలికేవారు కాదు. దాంతో అందరూ ధర్మంతో నిలిచారు. అందరూ సర్వలక్షణ సంపన్నులై ధర్మపరాయణులై ఉన్నారు. దశవర్ష సహస్రాణి దశవర్ష శతాన్ని చ భ్రాతృభిస్సహిత శ్రీమాన్ రామో రాజ్యమకారయత్. 10,000 సంవత్సరాలు దశవర్ష సహస్రాణి అంటే 10,000. దశవర్ష శతాన్ని చ 1,000, 1,000 అంటే మళ్ళీ 1,000. 10,000 1,000 కలిపితే 11,000. 11,000 సంవత్సరాల కాలం రామచంద్ర ప్రభు ఏకఛత్రాధిపత్యంగా ఈ అయోధ్యా నగరాన్ని రాజధానిగా చేసుకుని ఈ భూమండలాన్ని పరిపాలించాడు. అంటే రాముడు పరిపాలించిన కాలం 11,000 సంవత్సరాలు. అందులో సీతతో కలిసి ఉన్నది 10,000 సంవత్సరాలు. చిట్ట చివరి 1,000 ఏళ్ళు సీత లేకుండా పరిపాలించవలసి వచ్చింది. ఆయన అమ్మవారు భూప్రవేశం చేసింది. ఇప్పటికి కూడా మీరు కాశీ వెళ్ళండి, కాశీ నుంచి సీతామఢి అని ఒక ప్రాంతం ఉంటుంది. సీతాదేవి భూమి గర్భంలోకి వెళ్ళిపోయిన స్థలం. అలా భూమి రెండుగా చీలి సీతను లోపలికి తీసుకుపోయింది. సరిగ్గా 20 మైళ్ళ దూరంలో ఉంటుంది కాశీకి. ఆ స్థలానికి వెళితే మళ్ళీ మనకు ఆ కాలం అంతా గుర్తొస్తుందనమాట, అయ్యో సీతామాత ఇలా వెళ్ళిపోయావానని. భూమి ఇలా రెండుగా చీలింది, పెద్ద కన్నం ఏర్పడింది. ఆ భూ వివరం గుండా ఆవిడ వెళ్ళిపోయింది అనమాట. నిజానికి వాల్మీకాశ్రమమేమో కాన్పూర్ దగ్గర ఉంది, బిఠూర్ అంటారు దాన్ని. అక్కడే లవకుశులు పుట్టారు. అక్కడి నుంచి లవకుశుల్ని రాముడికి కాశీ ప్రాంగణం దగ్గర అప్పగించేసి నేను మాత్రం నీతో రానని చెప్పి అందులోకి దిగిపోయింది. ఏం ఏడ్చాడు రాముడు పాప ఆయన, అంతటి మహానుభావుడు కూడా. ముదిత ఏటికి కృంగెదీవు మనలో మోహంబు చింతింపవే. పోతర గారు నవమస్కంధంలో పద్యం. సీత, ఓ ప్రేయసి, నువ్వు భూమిలో వెళ్ళిపోతున్నావా, నన్ను విడిచిపెడతావా, మనలో ఉన్న ప్రేమాలు అన్నీ మా అనురాగాలు మర్చిపోయావా అని గొల్లును ఏడ్చి అంతటి పరంధాముడు కూడా నేల మీద పడిపోయి ఆ సీత లోపలికి వెళ్ళగానే మళ్ళీ నేల యథాప్రకారంగా మూసుకుపోయింది. అక్కడ కొట్టి ఏడ్చేట, ధనుస్సు ఎక్కుపెట్టి ఈ భూమిని చీల్చేసి నా భార్యను బయటికి తెచ్చుకుంటానన్నాడు. ఆయనకు కూడా కోపం వచ్చింది. అప్పుడు పరంధామ, ఏమిటి పిచ్చమాటలు, నువ్వు అవతారం చాలించాలంటే ఈవిడు ఉంటే కుదరదు, అందుకే పట్టుకుపోయాను నేను అని పంచభూతాలు వచ్చి నచ్చ చెప్పాక ఆయన కాస్త శాంతించి చెయ్యవలసిన ధర్మకార్యాలు చేసి పట్టాభిషేకం లవకుశులకి వాళ్ళకి చేసి ఎవరి రాజ్యం వాళ్ళకి పంచిపెట్టి మళ్ళీ రాజుగారు ఉండగా పంచిపెట్టాలి తర్వాత అనుకోకుండా. అందుకని ఎవరికి వారికి సామ్రాజ్యం ఇచ్చి ఆ తర్వాత ఆయన సరయూ నదిలోకి వెళ్ళి అవతారాన్ని విడిచిపెట్టాడు. అపూర్వమైన గాథలు. అందువల్ల ఎందుకు చెప్తున్నామంటే 11,000 సంవత్సరాల పరిపాలన చేస్తే అదంతా మర్చిపోయి రాముడు సీత ఎప్పుడూ కష్టాలు అనుభవించారు, అసలు వాళ్ళ జీవితంలో కలిసిలేరని చెప్పేవాళ్ళు ఉన్నారే, వాళ్ళు రామాయణం చదవకుండా చెప్పిన మాటలు అన్నమాటవి. పైగా రాముడు పరిపాలించింది కూడా భ్రాతృభిస్సహిత సోదరులతో కలిసి పరిపాలించాడు. అన్నదమ్ములు కొట్టుకు తెచ్చిపోతే ఏం ఆనందం. అందుకని సోదరులను ఎంతో ప్రేమగా చూస్తూ వారికి కూడా అన్ని రకాలైన సంపదలు ఇచ్చి సుఖంగా పరిపాలించాడు. పైగా శ్రీమాన్ సంపదలతో, రామ పరిపాలనలో ఎప్పుడూ దారిద్ర్యం లేదు, అందరూ సుఖంగానే బ్రతికారు. ఈ విధంగా రామరాజ్యం సాగింది. ధన్యం, ఇక్కడ మాత్రం కొంచెం ఫలశ్రుతి చెప్పాక మిగతా కథల్లోకి వెళ్ళాలని ఒక శాస్త్రం. ఉత్తరాఖండలోకి వెళ్లే ముందు పట్టాభిషేకం జరిగింది, ఇంతవరకు ఘట్టం అంతా ఒక ఎత్తు కదా, అందుకే వాల్మీకి మహర్షి ఇంతవరకు విన్న ఘట్టం చాలా గొప్పది నాయన, అందులో ముఖ్యంగా ఈ పట్టాభిషేకం వింటే మీకు శుభాలు కలుగుతాయి, ఆ శుభాలు ఎటువంటివో చెబుతున్నాను, దీనికి ఫలశ్రుతి అని పేరు, దీనివల్ల ఈ వినడం వల్ల లేక చదవడం వల్ల ఈ ఫలితం వస్తుంది అని చెప్పబడే విషయం అన్నమాట అది, అది మంచిది అని చెప్పాడు ఆయన. ధన్యం యశస్యం ఆయుష్యం రాజ్ఞాన్ చ విజయావహం ఆది కావ్యమిదం త్వారషం పురా వాల్మీకినాకృతం. ఇది పరమ పవిత్రమైనది, కీర్తిప్రదమైనది. ఎవరైనా వింటే మహారాజులు పరిపాలనలో ఉన్నవారు వారికి ఆయుష్ కూడా పెరుగుతుంది, విజయాన్ని ఇస్తుంది. ఇది ఆది కావ్యం, చరిత్రలో మొట్టమొదటి కావ్యం. ఇంతకంటే మొట్టమొదటి కావ్యాలు ఇంక లేవు. ఈ చరాచర జగత్తులో భగవంతుడు మన అదృష్టం వల్ల వాల్మీకి రూపంలో రామాయణం అనే ఒక ఇతిహాసాన్ని ఇచ్చాడు, ఆ తర్వాతే మిగతావన్నీ వచ్చాయి. అందువల్ల ఆది కవి అంటే వాల్మీకి, ఆది కావ్యం అంటే రామాయణం, రామాయణం, రామాయణం. దానికి ఉన్న స్థానం ఇంక దేనికి రమ్మన్నా రాదు, ఆది కావ్యము అన్నారు. అందుకే పైగా ఆర్షం, ఋషి రాశాడు ఇది. ఏదో వ్యసనపరులైన ఆధునిక కాలపు కవులు కాదు, పిచ్చి పిచ్చి వ్యసనాలతో భ్రష్టులైపోయిన నాస్తికవాదులైనటువంటి వాళ్ళు రాసినటువంటి కథలు కాకుండా అత్యంత పవిత్రమైన తపశ్శక్తితో రాశాడు ఇది. అందుకే ఇది ఋషి కావ్యం. ఎప్పుడో వాల్మీకి ఇచ్చాడు, ఒక్కసారి పఠించిన యహ్ పఠేత్, నా పోటీ వాడు పఠించాడు అనుకుందాం, మీరేం చేశారు, శృణుయాత్, యహ్ పఠేత్ శృణుయాల్లోకే నర పాపాద్ది ముచ్యతే. అసలు నిజం చెప్పాలంటే చదవడం కంటే వినడం ఎక్కువ లాభం అన్నారు. వినడానికి సులభమైన మార్గం చెవులు చాలు, చదవాలంటే భాష రావాలి, కళ్ళజోడు కావాలి. అలా 24 గంటలు చదువుతుంటే కళ్ళు లాగుతూ ఉండొచ్చు, మనస్సు చెదిరిపోతూ ఉంటుంది, అర్థం కాకపోతే విసుగు రావచ్చు. అదే వినడానికి ఏముంది, నాబోటివాడు ఆ కష్టాలన్నీ పడతాడు, చదువుకోవడం అంతా వీడు పడతాడు, సంస్కృతం తెలుగు హిందీని. మీరేముంది, చక్కగా ఒక 2 గంటలన్నా సెల్ కట్టేసి వింటే చాలు. ఆ మాత్రం కూడా సెల్ కట్టకపోతే హెల్లేనుకోండి, అది వేరే విషయం. కానీ శ్రద్ధతో చెవులు నెక్కబొడుచుకుని రిక్కించి వింటే ఆ వ్యక్తి సులభంగా తరిస్తాడు. ఎక్కడ చూసినా పురాణాలలో వినికిడి వల్ల వచ్చే పుణ్యం దేనివల్ల రాదని చెప్పారు. పఠనం కంటే వినడం ఎక్కువ పుణ్యం అన్నమాట. వేదం చదువుకోవడం కంటే వేదం వినేవాడికి ఎక్కువ పుణ్యం వస్తుంది. చూడండి మీరు, నైమిషారణ్యంలో 88,000 మంది ఋషులు వేదం చదువుతూ ఉంటే వారికి వచ్చిన పుణ్యం కంటేట పక్కన కూర్చుని కిరాతకుల పిల్లలు విన్నారు, వాళ్ళకి వచ్చేసింది ఆ జన్మలో మోక్షం. చదివిన వాళ్ళకి రాలేదు, ఎందుకంటే చదివేవాడికి అప్పుడప్పుడు అనుమానం, మనస్సు చెదురుతూ ఉంటుంది. వినేవాడు అలా కాకుండా శ్రద్ధగా వింటే తొందరగా తరిస్తాడు. ఈ రామాయణం వింటే ఆ క్షణమే పాపాద్విముచ్యతే నరః, నరుడు పాపం నుంచి విముక్తి పొందుతాడు. ఒకసారి రామాయణం విన్నవాడికి జీవితంలో దోషం ఉండదు గాక ఉండదు. పుత్రకామస్తు పుత్రాన్వై, ఎవరైనా మాకు పిల్లలు కావాలి కొడుకులు అనుకుని చదివితే అటువంటి వారికి సత్సంతానం కలుగుతుంది. ధనకామో ధనానిచ, మేము డబ్బు కోసమే వచ్చామండి గురువుగారు, పేరుకి మీ దగ్గర భక్తికో వచ్చామని చెబుతాం కానీ మా లోపలంతసేపు డబ్బు కోరికే ఉందండి అనుకుని వింటే డబ్బు కూడా వస్తుంది. లభతే మనుజోలోకే శ్రుత్వా రామాభిషేచనం, రాముని యొక్క అభిషేక ఘట్టాన్ని శ్రద్ధగా వింటే అటువంటి వాడికి అన్ని రకాల శుభములు కలుగుతాయి. మహిం విజయతే రాజా, రాజుగారు ఎవరైనా ఉంటే అంటే ప్రభుత్వంలోకి రావాలని కోరుకున్న వాళ్ళు వింటే వాళ్ళకి అధికారం వస్తుంది, శత్రువులు నశిస్తారు. ఇక శ్రద్ధగా విన్నటువంటి పౌరులకి రాముడు లాంటి కొడుకు, లక్ష్మణుడు లాంటి సోదరుడు, కౌశల్య లాంటి తల్లి, ఇలాంటి వాళ్ళు వస్తారు. కైకేయికి భరతుడు పుట్టాడే మహానుభవుడు, ఆయన పుట్టి తల్లికి అపకీర్తి తొలగించాడు, అటువంటి పిల్లలు పుడతారు ఈ లోకంలో. జీవపుత్రులు పైగా ఎక్కువ కాలం జీవించే వాళ్ళు, ప్రజల నోట్లో నానేటటువంటి వాళ్ళు పుడతారు. ప్రజల నోట్లో నానడం అంటే కీర్తివంతులు అని అర్థం అన్నమాట. అది కీర్తివంతులైన కొడుకులు పుడతారు. ఆ మధ్యన ఓ తండ్రి గారు కొడుకును పిలిచి, ఒరే చూసావా ఎక్కడికి వెళ్ళినా ఫలానా వాడు గొప్పవాడని పేపర్లో పడుతోంది, 10th క్లాస్ ర్యాంక్ సంపాదించాడని, ఇంటర్మీడియట్ ర్యాంక్ అని, విటమిన్ ఎం సెట్లో ర్యాంక్ అని వాళ్ళ ఫోటోలు పేపర్లో వేస్తున్నారు. కొడుకా నీ ఫోటో కూడా పేపర్లో పడితే బాగుండురా అన్నట్ట. ఈ కొడుకు ఏకాదిగా చూశాడు, నా ఫోటో పేపర్లో రావాలంతే కదా నా అన్న అన్నట్ట. అవునన్నాడు ఈయన. దానికేముందని వెంటనే వీడి ఇంట్లోంచి పారిపోయాడు. ఇంకా చూడండి, వీడి నాన్న వెంగట్టుకుని కొడుకు కోసం వెతికి చివరికి పేపర్లో ఫోటో వేయించి ఈ ఫోటోలోని వ్యక్తి కనిపించడం లేదు, వీడు కనబడితే మాకు అప్పగిస్తే వీడికి తగిన బహుమతి ఇస్తాం ఎంతో కొంత అని కింద మళ్ళీ ఓ మ్యాటరు, నాయన నీ పేరు పేపర్లో పడాలని మేము ఇంక మీదట కోరం నాయన, ఎక్కడున్నా ఇంటికి రావాల్సింది అన్నారు. వీడు మర్నాడు పరిగెత్తుకొచ్చాడు, చూసావా నాన్న నా ఫోటో పేపర్లో పడింది అన్నట్టు. ఇలాగా పేపర్లో పడ్డాం, ఈ రకంగా కీర్తి ఎక్కర్లా. అందుకని ఇక్కడ జీవపుత్ర అంటే యావజ్జీవితం వాళ్ళ కీర్తిని ప్రజలంతా పొగుడుతారు, అటువంటి కొడుకులు పుడతారు. మహానుభావులు పుట్టి చచ్చిపోయినా జగత్ ప్రసిద్ధికి ఎక్కుతారు. ఎంత గొప్పగా రాశాడండి ఆ మాట, అసలు 111వ శ్లోకం చాలా గొప్పది. జీవపుత్రులు అంటే కాస్త ఎక్కువ కాలం జీవించే కొడుకులు అని అర్థం చెబుతారు తెలియక. అది కాదు సమా, జీవనది అంటే ఏమిటి, ఎప్పుడూ ప్రవహించున్నది. అలాగే జీవపుత్రుడు అనగా వీడెప్పుడు ఉన్నంతకాలము ప్రజల యొక్క నోళ్లలో నానతాడు. శరీరం విడిచిపెట్టకూడదు, ఆ మహానుభావుడు పోయాడు అంటాం. ఇప్పుడు మహాత్ములు ఎంతోమంది ఇంజనీర్లు ఉన్నారు, మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు లేకపోతేనే ఆయన తలుచుకోవట్లా మనం. పెంగళి వెంకయ్య గారు జాతీయ జెండాని రూపకల్పన చేశాడు కనుక పొగడ్డంలో మనం. మహాత్ముల్ని మనం నిరంతరం తలుచుకుంటాం. వాళ్ళు శరీరం విడిచిపెట్టినా భూమి మీద నిలబడే ఉంటారు. ఎన్ని యుగాలు గడవనివ్వండి, ఘంటసాల వారి రికార్డులు ఉన్నంతకాలం ఆయన తలుచుకోకుండా ఉంటారు. ఆ జ్ఞానం ఉన్నవాడు ఎవడన్నా సరే, ఎందుకంటే ఆ కంఠం భగవద్గీత లాంటి అపూర్వమైన వాటిని ఇచ్చింది. ఆయనే లేకపోతే ఇవాళ అన్ని భక్తి గీతాలు ఈ సృష్టిలో వ్యాప్తి చెందవు. కాబట్టి మహాత్ములు శరీరంతో ఉన్నా లేకపోయినా వారిని మనం ఎప్పుడూ తలుచుకుంటాం. అలా తలుచుకున్నటువంటి వాళ్ళు జీవపుత్రులు అని పిలువబడతారు. అలాంటి వాళ్ళు కలగాలంటే రామాయణాన్ని వినాలి, పారాయణ చెయ్యాలి. భవిష్యంతి సదానందా పుత్ర పౌత్ర సమన్వితాః, ఇక వరుసగా వంశమంతా నిలబడుతుంది, అందరూ ఆనందంతో జీవిస్తారు. ఈ రామాయణం వింటే దీర్ఘం ఆయుష్య విందతి, ఆయువు కూడా పెరుగుతుంది. ఎవరికైనా జాతకరీత్యా 70 ఏళ్ళకి చచ్చిపోయేవాడు ఉంటే ఈ రామాయణం ఈ 40 రోజులు వినుంటే ఈ సుందర హనుమద్వైభవం అంతాను వాడు గ్యారంటీ ఇంకో 10 ఏళ్ళు వింటాడు, ఇంకో 10 ఏళ్ళు పెరుగుతాడు, ఆయుద్ధం పెరుగుతుందన్నమాట. ఈ ఏడాది అక్టోబర్లో చచ్చిపోవాలనుకుందాం ఎవరైనా, చెప్పలేం కదా కాలం వల్ల. కానీ ఇప్పుడు విన్నారుగా 40 రోజులు వింటే మాత్రం వాడికి గ్యారంటీగా ఈ 70వ ఏట చావలసిన వాడు మళ్ళీ 80వ ఏట కూడా పద్మాకర్ గారు మళ్ళీ 40 డేస్ వినడానికి వచ్చామండి అంటారు. మళ్ళీ వింటారు, మళ్ళీ ఇంకో 10 ఏళ్ళు ఆయువు పెరుగుతుంది. మధ్యలో ఒకరోజు వచ్చి ఒక రోజు రాకుండా ఉంటే మాత్రం సంపూర్ణంగా నేను చెప్పలేదు. ఒక 5 ఏళ్ళు 2 ఏళ్ళు వస్తాయి అన్నమాట. 10 ఏళ్ళు రావాలంటే మాత్రం సంపూర్ణంగా వినాలి. అందువల్ల దీర్ఘం ఆయుష్య విందతి, పూర్తిగా ఆయువు పెరుగుతుంది. రామస్య విజయంచైవ సర్వమక్లిష్ట కర్మణ, ఈ రాముడి చరిత్ర అంత తేలిక కాదు. చాలా కష్టమైన పనులను చాలా తేలిగ్గా చేసేసాడు రాముడు గనక అది విన్నవాళ్ళందరికీ మహా అద్భుతమైన చాకచక్యం కలుగుతుంది. వాళ్ళు కూడా ఏ పనైనా సులభంగా చేయగలుగుతారు. రాముడు ఘనకార్యాలు చేశాడు కదా, ఘనకార్యాలు చేశాడని పొగడమే కాకుండా మనం కూడా ఎంతో కొంత ఘనకార్యం చేయాలి. ఆ చేసే శక్తి రామాయణం ఇస్తుంది. ఇది పరమపవిత్రం మళ్ళీ మళ్ళీ చెప్పాడనమాట, ఆర్షం వాల్మీకి నా కృతం, వాల్మీకి మహర్షి చేత రచింపబడిన పవిత్ర కథ, శ్రద్ధధానులు చతక్రోధులు అవుతారు, ఇది విన్నవాడికి అన్ని పనుల మీద శ్రద్ధ కలుగుతుంది, క్రోధాన్ని జయిస్తారు. దుర్గాణ్యతితరత్యసౌ, దుర్గాణి అంటే కష్టాలని, అతి దుర్గాణి అన్నాడు పైగా, భయంకరమైన కష్టాలని ఆ క్షణమే తొలగించుకుని బయటకు వస్తాడు. ఈ కష్టములో నుంచి ఈ జన్మలో బయటపడలేను బాబోయ్ అనుకున్న జాతకం కలిగిన వాడు గనక దీనిని విన్నట్టయితే ఆ క్షణమే వాడికి ఆ జాతక దుష్ప్రభావం పోయి మంచి ఫలితం కలుగుతుంది. జాతకానికి ఉందండి, అమ్మవారు తలుచుకుంటే క్షణాల్లో మారిపోతుంది. అందుకే కదా శంకరాచార్యులు వారు పరిమార్జయ మాతరంఘ్రిణాతే ధనిక ద్వార నివాస దుఃఖ దుగ్ని, అమ్మా చీపురు కట్టతోటి నేల తుడిచినట్టుగా నా నుదుట బ్రహ్మగారు రాసిన చెత్తరాతంతా నీ కాలుతో తుడిచే అన్నాడు ఆయన. కమలాసన పాణిన లలాట లిఖితామక్షర పంక్తిమస్య జంతో, కమలాసన పాణిన లలాటే లిఖితామక్షర పంక్తిమస్య జంతో పరిమార్జయ మాతరంఘ్రిణాతే. అంటే ఏమిటి, బ్రహ్మదేవుడు మా నుదుట పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా ఎక్కడ ఏ పని చెయ్యాలో, ఏ కష్టం అనుభవించాలో, సుఖం అనుభవించాలో అంతా రాసేశాడు. బ్రహ్మగారు రాసిన రాతను ఎవరూ మార్చలేరు. కానీ జగన్మాత లక్ష్మి, నేను నిన్ను ప్రార్థిస్తున్నాను, తే అంఘిరిణ అంటే నీ పాదంతో నీ కాలెత్తి ఇక్కడ పెట్టు నా నుదుట. నువ్వు నీ కాలు ఇక్కడ పెట్టగానే ఆ పాదం దెబ్బకి బ్రహ్మగారు రాసిన చెత్తరాతంతా పోతుంది. పాతరాత పోగానే మళ్ళీ కొత్త రాత నువ్వే రాసి నన్ను అనుగ్రహించన్నాడు ఆయన. అమ్మని గట్టిగా పట్టుకుంటే తక్షణం మనకున్న జాతకాలు మారుతాయి. అలా మార్చే శక్తి కలిగిన అపూర్వమైన సరస్వతీ స్వరూపం ఈ రామాయణం అంటే. అందువల్ల అన్ని కష్టాలు తొలగుతాయి. సమాగమం ప్రవాసాంతే, విదేశాల్లో ఇరుక్కుపోయిన వాళ్ళు తిరిగి రాలేక నానాయాతన పడుతూ ఉంటే వారి కోసం కనుక ఇది పారాయణ చేస్తే వాళ్ళు తిరిగి వస్తారు. ఎవడో మమ్మల్ని తీసుకెళ్ళి దుబాయ్ పంపాడండి, అక్కడేదో కౌబాయిలో బతుకుదాం అనుకుంటే మేము బానిసలం అయ్యాం, మా పాస్పోర్ట్లు పోయాయి, మేము రాలేకపోతున్నాం అని ఏడుస్తూ ఫోన్లు చేయట్లా ఇండియాకి మళ్ళీని, అలాంటి వాళ్ళ కోసం ఇది పారాయణ చేస్తే ఈ ప్రవాసం నుంచి వాళ్ళు తిరిగి భూలోకానికి తిరిగి వచ్చేస్తారు. భారతదేశానికి వచ్చి ఇక్కడ సుఖంగా భార్యాభర్తలు పిల్లలు అంతా కలిసి ఉంటారు. లభతే చేపి బాంధవయ్య, బంధువులు మళ్ళీ లభిస్తారు. నాకు చాలా కాలం క్రితం ఒక అపూర్వమైన అనుభవం. మా నాన్నగారి దగ్గరికి మా చిన్నప్పుడు ఇంచుమించుగా నాకు ఒక 5-6 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు కాబట్టి ఇంకా గుర్తుందన్నమాట, చిన్నప్పుడు బాగా గుర్తుంటాయి. రోజు వచ్చి కూర్చునేవాడు. ఆయన కొడుకు మిలిటరీలో పాకిస్తాన్ యుద్ధం 1972 కదండి వస్తా, ఆ 1972 పాకిస్తాన్ యుద్ధంలో పాల్గొన్నాడు, చచ్చిపోయాడని డిక్లేర్ చేసింది గవర్నమెంట్. నాకు కరెక్ట్గా 6 ఏళ్ళు అప్పుడు. నాన్నగారి దగ్గరికి రోజు వచ్చి ఏడ్చేస్తూ, మా అబ్బాయిని మిలిటరీ పంపానండి, హాయిగా ఉంటాడు అనుకున్నామండి, పాకిస్తాన్ దుర్మార్గులు చంపేశారటండి, చచ్చిపోయిన వాళ్ళ లిస్టులో మా అబ్బాయి పేరుందండి అని ఏడుస్తూ ఉండేవాడు. నాన్నగారు జాలిపడి నువ్వేం బాధపడకు అని 40 రోజుల పాటు ఏ రోజుకు ఆ రోజు సంపూర్ణంగా సుందరకాండ పారాయణ చేయించారు. గణపవరం అనే ఊరు పశ్చిమగోదావరి తాడేపల్లిగూడానికి భీమరానికి మధ్యన ఉంటుందన్నమాట. నిజంగా ఆశ్చర్యం చెప్పంటారా, 40 రోజులు పారాయణ అయ్యిందండి. ఆ తర్వాత వీళ్ళ అబ్బాయి చచ్చిపోలేదు, పాకిస్తాన్ జైల్లో ఖైదీగా ఉన్నాడని వాడిని విడిచిపెట్టారు. మనకు ఒప్పందం జరిగి ఖైదీలు పరస్పరం విడిచిపెట్టారు. ఎంత ఆశ్చర్యం అంటే, అది ఎక్కడో సమాగమం దూరంగా వెళ్ళిపోయి విదేశాల్లో చచ్చిపోయాడు అనుకున్నది, అందులో పాకిస్తాన్ జైల్లోకి వెడితే జీవితంలో బయటపడతామా? పాకిస్తాన్ పోలీసులు అంటే ఇంక అంత భయంకరం మరొకట్లేదు. పరమ దుర్మార్గులు వాళ్ళు. ఇంతకంటే రావణాసురుడు నయ్యం, హిరణ్యకశిపుడు నయ్యం, అంత నీచులు మరొకరుండ్ర వాళ్ళు. బంగారం లాంటి ఆవుల్ని, లేగ దూడల్ని పటక్క నరికేసి పచ్చిమాంసం తినేస్తారు వాళ్ళు. అంత క్రూరులు వాళ్ళు. అటువంటి వాళ్ళు అందులో మన భారతీయులు దొరికారంటే విడిచిపెట్టరు. మరి సుందరకాండ మహాప్రభావం అంటే, రామాయణ ప్రభావం అంటే, ఆ కుర్రాడు తిరిగి వచ్చాడు చాలా కాలం. అతను రోజు వచ్చినప్పుడల్లా మా నాన్నగారికి దండం పెడుతూ ఉండడం, సుందరకాండ చదువుకోవడం నేను ఎరుగుదును. ఆ రోజుల్లో గాదిరాజు రామరాజు గారు అని ఒక ఆయన ఉండేవారు. ఆ రాజుగారు ఈ ఘట్టం అందరికీ చెప్పి రోజు సంస్కృతం నేర్చుకున్నారు. ఆ ఊళ్ళో కేవలం రైతులు, అక్షరం చదవడం రాదు, ఎక్కువ మంది రాజులు అందరూ వచ్చి నాన్నగారి దగ్గర కూర్చుని మొత్తం ఘట్టం చదివేవారు ఈ రామాయణం అంతా. అదిగో అప్పుడు అనమాట మల్లంపల్లి అమరేశ్వర ప్రసాద్ గారు రోజు కొవ్వూరు నుంచి తరచుగా వచ్చి నాన్నగారి దగ్గర సంస్కృత వ్యాకరణం చదువుకుని వెళ్ళాడు ఆయన. నాకు ఇవన్నీ మా నాన్నగారి అనుగ్రహం వల్ల భాషతో పాటు మహామహిమలు ఎలా ఉంటాయో తెలిసింది. ఎట్టి పరిస్థితుల్లో అయినా రేపో మాపో వాడికి మరణశిక్ష పడుతుందనుకున్నా, వాడు జైల్లోంచి బయటికి రాలేకపోతున్నా, లేక విదేశాల్లో ఇరుక్కుపోయినా, అటువంటి వాళ్ళ కోసం రామాయణ పారాయణ చేస్తే తక్షణం వచ్చి తీరుతారు. నేను నమ్మి చెబుతున్నాను, మీరు కావాలంటే పరీక్షించుకు చూడండి అంతే. శ్రవణేన సురాహ సర్వే ప్రీయంతే సంప్రసృణ్వతాం.